Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం ఆగస్ట్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే కనుమూరి శ్రీదేవి అన్నపూర్ణ. ఈరోజు కార్యక్రమంలో మనం వినబోయే మొదటి కథ తోటమాలి. తోటమాలి అనే ఈ కథను రచించిన వారు శ్రీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. వినండి తోటమాలి. నాన్న నీయంత, నా మనసులో ఇప్పటిదాకా అలా ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కలేదు. లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను, క్యాంపస్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యాను. ఇహనో రేపో నాకు మంచి ఉద్యోగం ఖాయం, నాకు రెక్కలొచ్చినట్లే. ఈ ఇంటికి నాన్నకి దూరంగా వెళ్ళిపోవాలి కసిగా అనుకున్నాను. నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. మా నాన్న నవ్వటం నేనెన్నడూ చూడలేదు. అమ్మకైనా నాన్న కాస్త చొరవిస్తాడు, కానీ అక్కకి నాకు మాత్రం చండశాసనుడే. అనుక్షణం మమ్మల్ని చాటు నుండి గమనిస్తున్నట్టే ఉండేది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ హాయిగా జల్సాగా కాలం గడిపేవారు. బయట చిరుతిళ్ళు కొనుక్కుని తిని ఆనందించటం, స్కూల్ అదనంగానే దగ్గరలోని తోటల్లోకి చొరబడి దొంగతనంగా కాయలు పళ్ళు కోసుకు తినడం, సైకిళ్ళ మీద పక్కూళ్ళకెళ్ళడం, అప్పుడప్పుడు స్కూలుకి డుమ్మా కొట్టి చెరువులకెళ్ళి ఈత కొట్టడం, సీతాకొక చిలుకల్లాగా ఎంత స్వేచ్ఛగా ఉండేవారో. తాము మాత్రం స్కూలు వదలంగానే ఇంటికొచ్చేయాలి, లేదంటే లక్షారాలు, వేధవ జీవితం. ఇంట్లో మా అమ్మ అన్ని పదార్థాలు చేసి పెట్టేది, కానీ బయట తిండి బయటదే కదా. నాన్న నెలకోసారి ఖచ్చితంగా స్కూల్కొచ్చి మా మాస్టర్లతో ముఖాముఖి మాట్లాడి మా ప్రోగ్రెస్ తెలుసుకునేవారు. దానిని బట్టి ఇంట్లో మాకు జరిగే ట్రీట్మెంట్లో మార్పు జరిగేది. అందుచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివేవాళ్ళం. బంధువుల ఇళ్ళకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి అమ్మ నాన్న ఇద్దరే చాలా మటుకు వెళ్ళేవారు. మా చదువు డిస్టర్బ్ అవుతుందని మమ్మల్ని తీసుకెళ్లేవారు కాదు. చిన్నప్పుడు కాక ఇంకెప్పుడు ఆనందిస్తాం, బంధుత్వాలు కూడా తెలిసేవి కాదు మాకు. ఎవరన్నా మా ఇంటికి వచ్చినా ఒకటి రెండు రోజులు ఉండేవారంతే. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వేయించేవాడు. మొదటి అరగంటలో ఆయన చదివేసేవాడు. తర్వాత మేము తప్పనిసరిగా చదవాలి. అప్పుడప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతాడు. చెప్పకపోతే ఇప్పటి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే షార్ప్గా, కరెంట్ అఫైర్స్లో అప్ టు డేటెడ్గా ఉండాలి అంటూ తిట్ల పర్వం మొదలయ్యేది. మా చదువు విషయంలో మాత్రం ఏది కావాల్సి వచ్చినా తెచ్చిపెట్టేవాడు. డబ్బుకి అస్సలు వెనకాడేవాడు కాదు. ఫీజు కట్టడం మొదలు పుస్తకాలు ఎంత ఖరీదైనవైనా కొని తెచ్చిపెట్టేవాడు. ట్యూషన్ కూడా పెట్టించాడు. మేమెవ్వరం బయట సినిమాలకి షికార్లకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంట్లో టీవీ ఉండేది. సకుటుంబ సపరివారంగా చూడదగ్గ సినిమా వస్తేనే చూపించేవారు. అక్కకి చదువు అవ్వగానే సంబంధాల కోసం ఓపిగ్గా ఎన్నెన్నో గడపలు ఎక్కి దిగి అన్ని విధాలా సంతృప్తికరమైన సంబంధాన్ని చూసి దాన్ని పెళ్లి చేశాడు. బావ చాలా మంచివాడు. వాళ్ళు నోయిడాలో ఉంటారు. అక్క కూడా మంచి జాబ్ చేస్తోంది. వాళ్ల లైఫ్ వెల్ సెటిల్డ్. అక్క అదృష్టవంతురాలు. ఈ ఇంటి జైలు నుండి విముక్తి పొందింది. త్వరలో నేను కూడా మెరిట్ క్యాండిడేట్ను కాబట్టి పేరున్న ఎంఎన్సీలో సెలెక్ట్ అయ్యాను. జీతం కూడా బాగానే ఆఫర్ చేశారు. బెంగళూరులో జాయిన్ అవ్వాలి. కాలం కలిసొచ్చి అదృష్టపు మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతున్నట్లుగా అనిపించింది. వెంటనే ఆ విషయాన్ని మా అక్కతో సెల్లోనూ, అమ్మతో ఇంట్లోనూ షేర్ చేసుకున్నాను. అక్కడే ఉన్న మా నాన్నకి విషయం పొడిపొడిగా చెప్పాను. ఆయన కళ్ళలో మెరుపులు. నా సంతోషానికి ద్విగుణీకృత సంతోషం ఆయన ముఖంలో. కానీ నాకు అనవసరం. మొదట్నుంచి ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం గుర్తొస్తే ఇప్పటికీ చిరాకే. అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నట్టుగా చెప్పి బయటకు వచ్చేసాను. ఇంకో 10 రోజుల్లో బెంగళూరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. రాత్రి హఠాత్తుగా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్చాము. అక్క ఏడుస్తూ వచ్చింది. 4 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. అమ్మని ఓదార్చటం మా తరం కావడం లేదు. నాన్న కొద్దిగా కోలుకున్నాడు. ఇంటెన్సివ్ కేర్లో ఉండడం వల్ల ఆయన దగ్గరికి తరచుగా వెళ్ళలేకపోతున్నాం. అమ్మ మాత్రం డాక్టర్స్ని సిస్టర్స్ని బతిమలాడుకుని అడపాదడపా వెళ్ళొస్తోంది. మధ్యాహ్నం అలా లోపలికి వెళ్ళొచ్చిన అమ్మ, నాన్నగారు కొద్దిగా సృహలోకొచ్చాడ్రా, నిన్ను ఇంటికెళ్ళి తన పర్సనల్ బ్రీఫ్ కేసులో ఉన్న డైరీలో పెట్టిన కాగితం తీసి చదివి సాయంత్రం తన్ని కలవమన్నాడు అంది సంతోషంగా. ఆయన ఆనందమే ఆవిడికి సంతోషం, ఆయన బాధే ఆవిడికి వేదన. నాకు విసుగ్గా అనిపించింది. ఈ సమయంలో కూడా ఆయన ఆంక్షలేమిటి, ఆయన మూర్ఖ నియంత కాకపోతే అనుకుంటూ ఇంటికి బయలుదేరాను. బ్రీఫ్ కేసులోంచి ఆ కాగితం తీశాను. తెలుగులో డీటీపీ చేయించి ఉందది. రాఘవా, చిన్నప్పటి నుంచి మీ ఆనందాన్ని చదువు క్రమశిక్షణ పేరుతో హరించేశాను. మనిషి జీవితంలో బాల్యం మధురమైనది అంటారు, కానీ నా మటుకు నాకు జీవితంలోని ప్రతి దశ విలువైనదే, ఆనందాన్నిచ్చేదే. కాకపోతే చక్కటి ప్లానింగ్ ఉండాలి. బాల్యంలో తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు బాధ్యతలు లేకుండా ఉంటారు, కాబట్టి అప్పుడు అనుభవించేదే ఆనందం అనుకుంటారు. కానీ తమ అందమైన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సింది ఆ వయసులోనే. దానికి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. మనింటి తోటకి నేను తోటమాలిని. చక్కటి ఉపయుక్తమైన మొక్కల్లాంటి మీ ఆలోచనల్ని ప్రోత్సహించి చెడు ఆలోచనల కలుపు మొక్కల్ని పెరికివేశాను. అనవసర విషయాలని క్రోటన్స్ పెరుగుదలని చక్కగా కత్తిరించి మంచి రూపునిచ్చాను. ఈ విషయంలో నేను కఠినంగా వ్యవహరించాను, అలాగే ఉండాలి కూడా. అందుకే ఈరోజు మనింటి తోట అందరి ప్రశంసలకి కారణమవుతోంది. అక్కది నీది ఈరోజు అందమైన జీవితం అయిందంటే దానికి అహర్నిశలు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్న ఈ తోటమాలే కారణం. అప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు నిజమే, కానీ ఇప్పుడు మీరు ఆనందించడానికి 100 ఏళ్ల జీవితం మీ ముందుంది. సాధారణంగా తోటని మెచ్చుకునేవాళ్ళు తోటమాలిని పట్టించుకోరు, కానీ తోటని చూసి ఆనందపడితే అది తనని ప్రశంసించడమే అనుకుంటాడు తోటమాలి. అదే నిస్వార్థం. మీ విషయంలో ఈ తోటమాలి ఏమైనా తప్పు చేస్తే క్షమించండి. చదువుతుంటే నాకు కళ్ళనీళ్లు ఆగటం లేదు. రోగం తగ్గడానికి చేదుమందు వేస్తే అమ్మ మీద కోపం వస్తుంది. నడత నేర్పుతూ నాన్న 4 మంచి విషయాలు చెబితే విసుక్కుంటాం. అవన్నీ ఎవరికోసం? క్రమశిక్షణ లేకపోతే జీవితం తెగిన గాలిపటం అవుతుంది. అందుకే తమ తండ్రి తమ కోసం అనుక్షణం తపనపడ్డాడు. తను అర్థం చేసుకోకుండా కళ్ళనీళ్లతో వెంటనే నేను బైక్ తీసి హాస్పిటల్కి వేగంగా పోనిచ్చాను. నేను వెళ్ళేసరికి నాన్న ముఖాన తెల్లగుడ్డ వేసి స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొస్తున్నారు. ఒరే నాన్న, అమ్మ అక్క ఇద్దరూ నన్ను చూసి బావురుమన్నారు. నిజమే నాన్న, నువ్వు మంచి తోటమాలివి. నేనే నిన్ను అర్థం చేసుకోలేని విషవృక్షాన్ని. ఆయన కాళ్ల మీద పశ్చాత్తాపంతో పడిపోయాను. ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రాసిన తోటమాలి అనే కథ చాలా బాగుంది కదండి. నిజంగా తమ బిడ్డల భవిష్యత్తుకై అహర్నిశలు శ్రమించే ప్రతి కన్నతండ్రి ఒక తోటమాలే. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువు నా బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
కురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగ రగిలేను దీయని జ్వాల
గలగల పారే బలపులలోనే సాగెను జీవన
కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిల కిల నవ్వులు చిలికిన.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసి నేలపైన కథలే పనికేసి చిన్నారుడైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
కథాకదంబం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు రచించిన పిల్లల రాజ్యం. వినండి పిల్లల రాజ్యం. ఇక్కడ పండు అంటే ఎవరు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నేనే ఆ పండుని, విషయం ఏంటో చెప్పు అన్నాడు పండు అని పిలువబడే 4 ఏళ్ల కృష్ణ తేజస్వి, అప్పుడే అమెరికా నుంచి వచ్చిన విష్ణుతో. విష్ణు వాడి మాటలకు జడుచుకుని, అమ్మా ఎవరే ఈ పోకిరి, వీడి గురించేనా ఫోన్లో బాధేస్తుంటావు అడిగాడు విష్ణు. ఏరా పండు, ఈయన నీకు మామయ్య అవుతాడు. మామయ్యని అలా అనవచ్చా? సారీ చెప్పు. నిన్న పోకిరి సినిమా టీవీలో వస్తే పిల్లలందరూ చూశారు, వీడు మహేష్ బాబు ఫ్యాను. పోనీలే అమ్మా, చిన్నపిల్లాడు, ఊరుకో. ఇంతకీ వీళ్ళ అమ్మేది? వీడు రమక్క కొడుకా కమలక్క కొడుకా అడిగాడు విష్ణు. రమక్క కొడుకే గాని, అవునరా, అమెరికా వెళ్ళి 4 సంవత్సరాలైంది. అప్పటినుంచి ఈ అమ్మను చూడాలన్న జాసే లేదేరా నీకు? అందుకే పిల్లల్ని ఎవరెవరో పరిచయాలు చేయాల్సి వస్తుంది. పోనీలే, నాన్నగారి షష్ఠిపూర్తి ధర్మం అని ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. రమక్క స్నానం చేస్తున్నట్టుంది. కమలక్క పక్కవాళ్ళేదో నోమనోచుకుంటున్నారని వాయనం తీసుకోవడానికి వెళ్ళింది. అవును, మీ ఆవిడ పిల్ల ఏరి అడిగింది తల్లి విశాలమ్మ. వాళ్ళ నాన్నగారు ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళింటికి తీసుకెళ్లారు, ఎల్లుండి వస్తుంది. అదేమిట్రా, ముందర అత్తగారింట్లో దిగటం మర్యాద, తర్వాత ఎలాగూ అక్కడే ఉంటుంది కదా.
ఏరా తమ్ముడు, బాగున్నావా? ఎంతసేపు అయిందిరా వచ్చి?
బాగుంది నువ్వు అడగడం. కనీసం ఎవ్వరూ ఎయిర్పోర్ట్ కన్నా రాలేదు. పోనీ ఇంటికి వచ్చాక ఎవరైనా స్వాగతం పలికారా అంటే, ఇదిగో ఈ పండుగాడు నీ సుపుత్రుడేగా. పండు అంటే ఎవరు అని అడిగిన పాపానికి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు, నేనే పండు, ఇంతకీ మీరెవరు అంటూ నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా చాచి చెంపకాయ కొట్టినట్టు వాగాడు.
ఇక అమ్మైతే మీ ఆవిడేది, ఇక్కడికి ముందు రావద్దా అంటూ సతాయింపు.
కమలక్కేమో ఎక్కడికో వాయనానికి వెళ్ళిందట, వచ్చిన సంతోషం లేకుండా పోయింది.
ఛ, ఊరుకోరా, 4 ఏళ్ల పిల్లాడు, వాడి మాటలేం పట్టించుకోకు.
సారీరా తమ్ముడు, కారు వాడు ఫోన్ చేసినా రాలేదు, ఎలాగూ మీ మామగారు పెడతా అన్నారు.
ఒరే పండు, విష్ణు నీకు మామయ్య అవుతాడురా.
పిల్లలందరూ ఎటో వెళ్ళిపోయినా వీడు మాత్రం మామయ్య ఎప్పుడొస్తాడు అంటూ నీకోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఉన్నాడు.
ఏరి మీ ఆవిడ పాప?
మళ్ళీ పురాణం చెప్పలేను తల్లి, వాళ్ళ నాన్నగారింటి నుంచి రేపో ఎల్లుండో వస్తుందిలే. అందులోనూ వాళ్ళ చెల్లెలు రేపు సింగపూర్ వెళ్ళిపోతుంది, అందుకే అక్కడ దిగింది. ఇంతకీ షష్ఠిపూర్తి పెళ్ళికొడుకుగారేరి, అసలేంటో ఎవరూ కనిపించరే.
ఓ నాన్నగారా, పూజలో ఉన్నారు.
అక్క వాయనానికి వెళ్ళి అక్కడి నుంచి షాపింగ్ కని వెళ్ళొస్తానంది. మేము వస్తామంటూ గొడవ చేసి పిల్లలందరూ ఆవిడ వెంట వెళ్ళారు.
ఇదిగో ముందర కాఫీ తాగరా విష్ణు, తర్వాత గీజర్లో వేడి నీళ్లున్నాయి, స్నానం చేసిరా, టిఫిన్ తిందు గాని అంటూ తల్లి కాఫీ అందించింది.
మమ్మీ, ఈ పొడిగాటి ఆయనే నా మామయ్య అడిగాడు పండు అనబడే కృష్ణ తేజస్వి.
అవునరా, నీకు మామయ్య నాకు తమ్ముడు అవుతాడు, అమెరికాలో ఉంటున్నాడు.
నమస్తే మామయ్య, అమెరికా నుంచి నాకేం తెచ్చావు?
నీకేమంటే ఇష్టం రా.
నాకా? చాక్లెట్లు, అమెరికాలో చాక్లెట్లు బాగుంటాయని మా పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్ రవి చెప్పాడు. వాళ్ళ పిన్ని అమెరికా నుంచి తెచ్చిందని నాకు 2 పెట్టాడు.
అయితే పిల్లలందరినీ రాని, అందరికీ ఒకేసారి పెడతాను. ఒకసారి ఒకళ్ళకి, ఒకసారి ఒకళ్ళకి పెడితే కొట్లాడుకుంటారు.
ఈలోగా నే స్నానం చేసొస్తా, సరేనా అంటూ కాఫీ తాగటం పూర్తి చేసి స్నానం చేయడానికి వెళ్ళాడు విష్ణు. పెద్దమ్మ కొడుకు 8 ఏళ్ల సాయితేజ, వాడి చెల్లెలు 5 ఏళ్ల శ్రీవల్లి, చిన్నమ్మమ్మ కూతురు కొడుకు 6 ఏళ్ల సూర్య, వాడి తమ్ముడు 4 ఏళ్ల ప్రకాష్,
ఇంకా ఎంతమంది పిల్లలున్నారో అంతమందిని పిలుచుకొచ్చాడు పండు. అరగంట అయ్యాక విష్ణు తలస్నానం చేసి తల తుడుచుకుంటూ టవల్తో బాత్రూం నుంచి వచ్చేసరికి బాత్రూం కడ్డంగా 10 మంది పిల్లల దాకా నుంచున్నారు. వాళ్ళందరినీ చూసి విష్ణు కంగారుగా బాత్రూం కోసం అనుకుని, అమ్మా, అక్క, ఈ పిల్లలంతా ఎవరు? ఇక్కడ కూడా బాత్రూం క్యూ సిస్టమా అని అరిచాడు. కాదు మావయ్య, మేం బాత్రూం కోసం నుంచోలేదు. చాక్లెట్లు పిల్లలందరినీ పిలుచుకొస్తేనే పెడతాన్నావు కదా, అందుకే అందరూ వచ్చారు అన్నాడు పండు. ఒరే పండు, ఉదయాన్నే చాక్లెట్ ఏమిట్రా? మామయ్యని ముందర టిఫిన్ చేయనియండి. మీరందరూ కూడా టిఫిన్లు తినండి. ఇప్పుడు పెట్టుకురా విష్ణు, భోజనాలు అయ్యాక సాయంత్రం పెట్టచ్చు. మళ్ళీ ఆకలి లేదంటూ అన్నాలు మానేస్తారు అంది విశాలమ్మ. అదేం కుదరదు, మాకిప్పుడే చాక్లెట్లు కావాలి, మాకు టిఫిను భోజనాలు వద్దు అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో. ఇంతలో తాతయ్య అనబడే రాఘవయ్య గారు పూజ పూర్తి చేసుకుని హాల్లోకొచ్చి కూర్చున్నారు. ఏరా విష్ణు, ప్రయాణం బాగా జరిగిందా అంటూ విష్ణుని కుశల ప్రశ్నలేసి పలకరించారు. టేబుల్ మీద అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేసింది వంట మనిషి సీతమ్మ. విష్ణుతో కబుర్లు చెబుతూ రాఘవయ్య గారు టిఫిన్ పూర్తి చేశారు. పిల్లలు ముందర చాక్లెట్లు ఇమ్మని గొడవ చేశారు. టిఫిన్ తింటే గాని చాక్లెట్లు పెట్టను అని గట్టిగా చెప్పేసరికి గబగబా ఇష్టం లేకపోయినా నోట్లో కుక్కుకుంటూ టిఫిన్ తిన్నారు. రాఘవయ్య గారి షష్ఠపూర్తి మహోత్సవానికి బంధువులు, మనవలు, మనవరాళ్ళు, ఆయన 2 కూతుళ్ళు, అమెరికాలో ఉండే కొడుకు విష్ణు, కోడలు పద్మ, వాళ్ల 2 ఏళ్ల కూతురు స్నిగ్ధ వచ్చారు. 2వ కొడుకు లాయరు, అక్కడే ఉంటాడు. ఇంకా రాఘవయ్య గారి అక్క, 2 చెల్లెళ్ళు వచ్చారు. ఇంకా అల్లుళ్ళు, మిగతా బంధువులు షష్ఠిపూర్తి రోజుకు వస్తారు. రాఘవయ్య గారి అక్క జానకమ్మ కొడుక్కి ఆయన 2వ కూతుర్నిచ్చి చేశారు. చెల్లెలు శాంతమ్మ కొడుక్కి 2వ కూతుర్నిచ్చారు. షష్ఠిపూర్తి రోజుకి ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. మళ్ళీ పండు అడిగాడు, ఏం మావయ్య, అందరూ టిఫిన్లు తినేసాంగా, మరి త్వరగా చాక్లెట్లు పెట్టు. ఉండరా పండు, లగేజ్ ఓపెన్ చేయని అంటూ మిగతా పిల్లలు ఆగేలా లేరని అన్నీ ఓపెన్ చేశాడు. కానీ చాక్లెట్ ప్యాకెట్ ఎక్కడా కనిపించలేదు. ఉండరా, నా బ్యాగ్లో లేవు, అత్త బ్యాగ్లో ఉన్నట్టున్నాయి, అత్త వచ్చాక ఇస్తాను అనగానే పండుతో సహా మిగతా పిల్లలందరూ ఇప్పుడే కావాలంటూ రాగాలాపన చేశారు. విష్ణు సముదాయించబోయేసరికి, మాకు ఆకలేస్తోంది, ఇప్పుడే కావాలి ఈ అంటూ మళ్ళీ రాగమందుకున్నారు. ఆకలేస్తే అన్నం తినండి, చాక్లెట్లు తింటే ఆకలి తీరుతోందా అంటూ తాతయ్య మందలించారు. సరే, అత్త దగ్గరికి వెళ్ళి ఇప్పుడే తెస్తా, మరి నేను వచ్చేలాగా అన్నాలు తినండి అంటూ కాఫీ తాగి మామగారింటికి స్కూటర్ వేసుకుని బయలుదేరాడు విష్ణు. ఈలోగా వాళ్లను సముదాయించడానికి క్రితం రోజు చేసిన జంతికలు, సున్నుండలు పెట్టింది విశాలమ్మ. ఎప్పుడూ ఈ జంతికలేనా అంటూ ఆవిడ చెయ్యి తోసేసి ఏడుస్తూనే మళ్ళీ అవి తీసుకుని కరకరలాడించడం మొదలెట్టారు. ఆ మర్నాడు వచ్చాడు విష్ణు చాక్లెట్ డబ్బాతో. బతిమాలి, బామాలి ఎలాగో అన్నం తినిపిస్తున్న విశాలమ్మ చెయ్యి తోసేసి విష్ణు దగ్గరికి పరిగెత్తారు చాక్లెట్లు ఇమ్మని. ఉండండి ఉండండి, అందరికీ తాతయ్య పెడతారు అంటూ విష్ణు చాక్లెట్ల డబ్బా తండ్రి రాఘవయ్య గారికి ఇచ్చాడు. రాఘవయ్య గారు మనవలు, మనవరాళ్ళు, ఇంకా మిగతా పిల్లలందరికీ తలో 2 చాక్లెట్లు ఇచ్చారు. ఇంకా కావాలన్నారు, ఇంకోటి ఇచ్చారు. అది తినేసి ఇంకా ఇంకా అని అడుగుతూనే ఉన్నారు. రాఘవయ్య గారు ఇంకోటి పెట్టి గమ్మున వాళ్ళు చూడకుండా ఎక్కడో దాచేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. పండు తాతగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పడకుర్చీలో కూర్చుంటే ఆయన కాళ్ల మధ్యగా నుంచుని గారాలిపోయాడు ఇంకా చాక్లెట్లిమ్మని. చాక్లెట్లు ఎక్కువ తినకూడదు, పెద్దయ్యాక షుగర్ జబ్బులు అవి వస్తాయి అన్నారు ఆయన. మేమింకా పెద్దవలేదుగా, అందుకే ఇప్పుడే పెట్టు, పెద్దయ్యాక తినం. మరి నువ్వు చిన్నప్పుడు చాక్లెట్లు తినకపోయినా నీకు షుగర్ ఎందుకు వచ్చింది అడిగాడు పండు. తాతగారు ఎన్నో విధాల నచ్చ చెప్పారు, ఎన్నో కథలు చెప్పారు. కథ వినడం అయిపోగానే మళ్ళీ చాక్లెట్లు ఇమ్మని అడిగారు. ఇలా 2 రోజులు ఆయన చాక్లెట్లు ఇవ్వడం, పిల్లలు ఇంకా కావాలని అడగడం. ఆయనకి కోపం వచ్చి అందరినీ కేకలేశారు. అయినా పిల్లలు వాళ్ల పట్టుదల వదలలేదు. వాళ్ళు కోపం వచ్చి అలిగారు. పండు అమ్మమ్మ విశాలమ్మ పెద్ద వెండి కంచం నిండా వేడివేడి అన్నం, వాళ్ళకిష్టమైన టమాటో పప్పు, ఇంత నెయ్యి వేసి కలిపి తీసుకొచ్చింది. ఎవ్వరూ అన్నాలు తినకుండా మొహాలు ముడుచుకుని కూర్చున్నారు. ఇలా 2 రోజుల నుంచి అన్నాలు మానేసి గదిలో కూర్చుని సమ్మె చేయటం మొదలుపెట్టారు. పెద్దాళ్ల జులం నశించాలి, పిల్లల కోరికలు పెద్దాళ్ళు తీర్చాలి, మాకు ప్రత్యేక చాక్లెట్ల డబ్బా కావాలి, పిల్లలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి అంటూ అట్టల మీద రాసి నినాదాలు చేయటం మొదలెట్టారు. దీనికంతటికీ పండు నాయకు. ఇదేదో చిన్నపిల్లల ఆట అనుకోవడానికి లేదు. పిల్లలు నిజంగా చాలా సీరియస్గానే టీవీ వార్తా ఛానళ్లలోలాగా సమ్మె ప్రారంభించారు. దాంతో పెద్దవాళ్ళు కూడా చాలా సీరియస్ అయ్యారు. పండుని, కమల 10 ఏళ్ల కొడుకు శేఖర్ని గట్టిగా కేకలేశారు. ముందరా అన్నాలు తినండి, అస్తమానం చాక్లెట్లు తినకూడదు, ఆరోగ్యం పాడవుతుంది, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అంటూ తాతగారు, అమ్మమ్మ, విష్ణు కేకలేశారు. ముందరా మీ పెద్దవాళ్లే మా మాట వినండి, అప్పుడు మీ మాట వింటాం అంటూ పిల్లలు ఇంకా రెచ్చిపోయి, పెద్దవాళ్ల జులం నశించాలి, పిల్లల కోరికలు తీర్చాలి అంటూ మళ్ళీ గట్టిగా నినాదాలు చేశారు. తాతయ్య తన చెల్లెలి కొడుకు 10th చదువుతున్న రాజాని మధ్యవర్తిగా పంపాడు. తాతయ్య ముందు అన్నాలు తింటేనే చాక్లెట్లు ఇస్తామని చెప్పమన్నారు. కుదరదు, మాకు ముందరా చాక్లెట్ల డబ్బా ఇచ్చేయండి, అప్పుడే అన్నాలు తింటాం అన్నారు పిల్లలు ముక్తకంఠంతో. ఈలోగా వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బులతో ఐస్ క్రీంలు బిస్కెట్లు తెచ్చుకుని తింటూ నిరాహార దీక్ష కూర్చున్నట్టు కూర్చున్నారు గదిలో. అప్పుడు రాజా వచ్చి, మీ కోరికలు ఏమిటో సరిగ్గా చెప్పమన్నారు తాతయ్య అన్నాడు. మా కోరికలు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రత్యేక చాక్లెట్ల డబ్బా ఇమ్మని అడిగాం అంతే కదా. డబ్బులు అడిగామా? బంగారాలు అడిగామా? సినిమాకి తీసుకెళ్ళమని అడిగామా? ప్రత్యేక రాష్ట్రం ఇమ్మని అడిగామా? ఏంటి శ్రీరాముడు ఆకాశంలో చందమామను తెచ్చిమ్మని అడిగినట్టు మేమేమన్నా అడిగామా? ఏనుగులు, గుర్రాలు, విమానాలు అడిగామా? కనీసం కొత్త బట్టలైనా అడిగామా? ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ డబ్బా ప్రత్యేకంగా ఇమ్మని అడిగాం. అదేదో గొంతిమ్మ కోరిక అయినట్టు మీ అధిష్టానం పెద్దలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ మాత్రం పిల్లల కోరిక తీర్చలేరా పెద్దాళ్ళు? వెళ్ళు, వెళ్ళి మీ అధిష్టానంతో చెప్పు. అధిష్టానం అంటే ఎవరు? అదే మమ్మల్ని ఎవరు కట్టడి చేస్తున్నారో వాళ్ళు. మాకు తాతగారు, అమ్మమ్మ, నీకైతే మామయ్య, అత్తయ్య, వాళ్లే కదా అధిష్టానం. మాకు కథలు చెప్పి మురిపిద్దాం అనుకుంటున్నారేమో, ఆ పప్పులేం ఉడకవు అన్నాడు పండు. ఒరే పండు, ఒక్కసారిలారా నాన్న. ఉదయమే వచ్చిన రాఘవయ్య గారి చెల్లెలు శాంతమ్మ పిలిచింది. ఎందుకు నానమ్మ? ఇదిగో నీకిష్టమని బంగాళదుంపలు పొలంగా కూర చేయించాను, రా అన్నం కలిపి నోట్లో పెడతాను. వద్దు నానమ్మ, మేమందరూ నిరాహార దీక్షలో ఉన్నాం. అంటే ఏమిట్రా? మా కోరికలు తీరకపోతే అన్నం మానేసి నిరాహార దీక్ష చేయడం అన్నమాట. మరి అన్నం మానేస్తే ఆకలి అవుతుంది కదరా, ఆరోగ్యం పాడవుతుంది. మరి మాకు చాక్లెట్ల డబ్బా ఇస్తేనే దీక్ష విరమిస్తాం. సరే నేను ఇప్పిస్తాలే, ముందర అన్నం తిను. అదేం కుదరదు, పిల్లల్ని మరిపించడానికి మీ పెద్దాళ్ళందరూ ఇలాగే ఉట్టి కబుర్లు చెప్తారు. ఇంతలో రాజా వచ్చి, పండు, మిమ్మల్ని అందరినీ అధిష్టానం చర్చలకి రమ్మంటోంది అని చెప్పాడు. ఒరే రాజా, ఓ మూల వాడు అన్నం తినబోతుంటే వచ్చి చెడగొడతావేంరా, మీ అధిష్టానంతో ఇప్పుడు రావడం కుదరదని చెప్పు. ఇదిగో కమ్మటి నెయ్యి వేసి బంగాళదుంప కూర కదిపాను. బంగారు తండ్రివి కదూ, తిను నాన్న, బాగుంది కదూ. ఎవ్వరికీ లేదు, నీకొక్కడికే చేశాను. నానమ్మ, ఇంకా తాతయ్య పుట్టినరోజు ఎన్నాళ్ళుంది? 10 రోజులుంది తాతయ్య పుట్టినరోజు, తాతయ్యది నీది పుట్టినరోజు ఒక్కరోజే, మరి తాతయ్య పుట్టినరోజుకి ఇలాగే సమ్మెలు దీక్షలు చేస్తారా? అబ్బా చెయ్యంలే కానీ, తాతయ్య షష్ఠపూర్తి ఎప్పుడు? పుట్టినరోజునే చేస్తారా పండు? ఏంటి నానమ్మా, నన్ను మాటల్లో పెట్టి కూరేస్తున్నావు. నేను దీక్షలో ఉన్నాను. దీక్ష చెయ్యి, ఎవరొద్దన్నారు? ఈ కొంచెం తినేసి దీక్షలో కూర్చో. అది తప్పు కదా నానమ్మా, తిన్నాక నిరాహార దీక్ష ఎలా అవుతుంది? గంట నిరాహార దీక్ష కూడా చేయొచ్చు. దీక్షల్లో అనేక రకాలున్నాయి. రిలే దీక్ష, గంట దీక్ష, 4 రోజుల దీక్ష, వారం రోజుల దీక్ష, ఇలా ఎలాగైనా చేయొచ్చు. నువ్వు మరో గంట దాకా ఏం తినకపోని. అయినా మాటలు కూడా సరిగ్గా రాక నిరాహార దీక్ష అనటం కూడా చేతకాని చిన్నపిల్లలు. మీకు దీక్షలేంట్రా? 4 ఏళ్ల పిల్లాడివి, నీకు దీక్షలు ఎందుకు చెప్పు. ఏం కాదు, కొన్ని రోజుల్లో నాకు 5 ఏళ్ళు వస్తాయి నానమ్మా. సరేలే, అప్పటికీ ఇప్పటికీ మహా పెద్దవాడివైపోవు, నువ్వింకా చిన్నవాడివే. దీక్షలంటూ అన్నం మానేస్తే ఎదుగుదల ఆగిపోయి ఎప్పటికీ చిన్నపిల్లాళ్ళలాగే ఉంటావు. తెలివితేటలు కూడా పెరగవు. అన్నం మానేసే టైము ముందరుంది. అప్పుడు తినాలన్నా తినలేవు. తినడం మానేస్తేనే బెటరు. తినమని నన్ను ఎవ్వరూ బతిమాలరు ఇప్పుడు. ఇప్పుడు మానేస్తే ఆరోగ్యం దెబ్బతిని డాక్టర్ల చుట్టూ తిరగాలి. వాళ్ళేమో చేదు మందులు, ఇంజెక్షన్లు ఇస్తారు. అది నీకు మంచిదా? నోట్లో అన్నం కూరుతూ చెప్పింది శాంతమ్మ. వద్దొద్దు, తింటాలే. మరి బుజ్జి, ఎట్టి, రమ్య ఇంకా 7 మంది పిల్లలున్నారు, పాపం వాళ్ళకి తినిపించు. వాళ్ళందరూ బాగానే తింటున్నారులే, తినకపోతే వాళ్ళ అమ్మలు ఊరుకోరు. మీ అమ్మ అంటే పట్టించుకోదు. నువ్వు రానంటే ఏటో వెళ్ళిపోతుంది. అందుకే నన్ను కానీ మీ అమ్మమ్మని కానీ పెట్టమంటుంది. నువ్వెన్ని చిరుతిళ్ళు తిన్నా అన్నం తినకపోతే బలం రాదు. ఇదిగో ఈ కొంచెం తిను. ఇంతలో రాజా వచ్చి, ఒరే పండు, నేను బజార్కి వెడుతున్నాను. మామయ్య, అదే మీ తాతయ్య ఏదో పట్టుకురమ్మన్నారు. ఎలా వెడుతున్నావు? స్కూటర్ మీద. ఏం అలా అడిగావు? స్కూటర్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. పిల్లలందరూ స్కూటర్కు అడ్డంగా నిలబడి, ఇవాళ రాస్తారోకో, అందుకని ఇవాళ ఏ వాహనాలు మనంటి నుంచి కదలటానికి వీల్లేదు. అలానే మీ అధిష్టానానికి చెప్పు. రాజా వెళ్ళి పండు అన్న మాటలు మామయ్యతో చెప్పాడు. రాజా, ఇవాళ నుంచి 144 సెక్షన్ విధిస్తున్నాం. ఇంట్లో ఎవరు గుంపులు గుంపులుగా కానీ ఇద్దరేసి కానీ ఉండకూడదు. అలా ఉన్నట్టయితే గదిలో పెట్టి బంధిస్తాం. ఈ విషయంలో అధిష్టానం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పు. ఇందాక చర్చలకి రమ్మంటే రాలేదు. సాయంత్రంలోగా అధిష్టానంతో చర్చలకు వస్తే సరి, లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని తాతయ్య అందరికీ వినపడేలా గట్టిగా చెప్పాడు. షష్ఠపూర్తి ఫంక్షన్లోగా అందరూ కలిసిపోయి సరదాగా ఉండాలని చెప్పు రాజా. రాస్తారోకో అంటూ ఎవరడ్డగిస్తారో చూస్తాను. నువ్వెళ్ళు, పిల్లలందరి కొలతలు సరిగ్గా తీసుకున్నావు కదా. ఏవి ఎవరి కొలతలో పేర్లు కూడా రాసుకో. మంచి క్వాలిటీ చూసి పట్రా. పెద్దవాళ్ళందరూ రేపు వెళ్ళి తీసుకోండి. రాజా స్కూటర్ మీద వెళ్ళాడు. ఈసారి ఎవ్వరూ అడ్డగించలేదు. తాతయ్యకు మరీ కోపం వచ్చిందని తెలుసుకుని భయంతో అందరూ కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఇదిగో విశాలి, ఈరోజు పిల్లలందరికీ అన్నాలు కలిపెట్టు. వాళ్ళు తినకపోతే నేను తిన్ను. రాజకీయ నాయకుల్లాగా ఇప్పటి నుంచి పిల్లలకి సమ్మెలు, నిరాహార దీక్షలు ఏంటి అసలు? పిల్లల మాట పెద్దవాళ్ళు వినాలా, పెద్దవాళ్ళ మాట పిల్లలు వినాలా? పిల్లలకి అడిగిందల్లా కొనిచ్చి అతిగారాపం చేస్తే ఇలాగే పెద్దవాళ్ళని ఎదిరించి క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు. తాతయ్య, మమ్మల్ని ఏ తిట్లన్నా తిట్టు, కానీ రాజకీయ నాయకులతోటి, మంత్రులతోటి మాత్రం పోల్చొద్దు అన్నారు పిల్లలందరూ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు తిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడ చూడలేల నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేల తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను మొలక నవ్వు దాచుకోపు జిలుగు బయట జారనీకు మొలక నవ్వు దాచుకోపు జిలుగు బయట జారనీకు కురులు చాటు చేసుకోపు తెరలు లేవు నీకు నాకు తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సింధులు చిగురించెను అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రజల సొమ్ము అన్యాయంగా మేసి, హత్యలు చేస్తూ అన్యాయంగా కోట్లు సంపాదించి జైలుకెళ్తున్నారు. నీకు తెలీదా? టీవీలో చూడట్లేదా? ప్రజలకు మంచి పనులు చేస్తే ఎందుకు జైల్లో పెడతారు? ఎంత మంచిగా ఉన్నా చెడుదారులకు మళ్ళిస్తూ డబ్బాస్ చూపి వాళ్లని కూడా కేసుల్లో ఇరికిస్తారు. అందుకే మేము ఆ నీచే రాజకీయ నాయకులం అవ్వం. మరేం చేస్తారు? డాక్టరో ఇంజనీరో చదివి సినిమా హీరోలు అవుతాం. టీవీల ప్రభావం బాగానే వంట పట్టించుకున్నారు. రేపటి నుంచి టీవీలు చూడకండి, టీవీ కనెక్షన్ తీయించేస్తాను. రాజా స్కూటర్ మీద వెళ్ళబోతే రాస్తారు ఒకోలంటూ అడ్డగిస్తారా? రాజాను చూసి నేర్చుకోండి, ఎంత బుద్ధిగా ఉంటాడో. ప్రతిరోజు 5 గంటలకల్లా లేస్తాడు. లేవటంతో దేవుడికి దండం పెట్టుకుని డేటు క్యాలెండర్ చింపి ఆ రోజు డేట్ పెడతాడు. బ్రష్ చేసుకుని స్నానం చేసి దేవుడి స్తోత్రాలు చదువుకుని టిఫిన్ తిని స్కూల్ బుక్స్ చదువుకుంటాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి స్కూల్ డ్రెస్ మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు ఆడుకుంటాడు. తర్వాత 10 గంటల దాకా చదువుకుని పెందరాళ్ళే పడుకుంటాడు. టీవీలో మంచి ప్రోగ్రాంలు అయితేనే చూస్తాడు. మీకులా అడ్డమైన చెత్త చూసి సమ్మెలు, దీక్షలు అంటూ అన్నమ్మానేయడు. రోజూ వాళ్ళ అమ్మా నాన్నల పాదాలకి నమస్కారం చేస్తాడు. పెద్దవాళ్ళని ఎదిరించడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ప్రతిరోజు క్రమశిక్షణతో పద్ధతిగా ఉంటాడు. అందుకే వాడికి చదువులో కూడా ఫస్ట్ క్లాసులే వస్తాయి. మరి తాతయ్య, నువ్వెంతో రాజాబాబాయ్ని మెచ్చుకుంటావు, కానీ ఇందాక నేను చూసా రాజాబాబాయ్ దగ్గర అక్రమార్జన చాలా ఉంది. ఎన్ని కోట్లున్నాయో మరి జేబుల్లో కూరుకోవడం చూసా. ఎంత డబ్బుందిరా? ఏమో చాలా కోట్లే ఉన్నాయి. చొక్కా జేబుల్లో కొన్ని ఉంటాయి, ప్యాంటు జేబుల్లో కొన్ని ఉంటాయి, బ్యాక్ ప్యాకెట్లో కొన్ని ఉంటాయి. అవన్నీ ఎలా వచ్చాయంటావు? ఉద్యోగం కూడా లేకుండా చదువుకునే బాబాయ్కి అంత డబ్బెక్కడిది? నేను బాబాయ్ మీద ఏబిసిడి ఎంక్వైరీ పెట్టిద్దాం అనుకుంటున్నాను. నీ మొహంలే తిక్కతిక్కగా వాక్కు. పైగా ఏబిసిడి ఎంక్వైరీ పెట్టిస్తావా? నిన్నగాక మొన్న పుట్టిన నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయరా? రాజాకి డబ్బిచ్చి ఏవో కొనమని నేనే పంపాను. డబ్బు పెట్టుకోవడానికి బ్యాగ్ తీసుకెళ్ళమంటే జేబుల్లో కుక్కున్నట్టున్నాడు. రాజాబాబాయినే అనుమానిస్తారా మీరు? వాడు నిజంగా రాజా లాంటి వాడు. వాడిని చూసి పిల్లలే కాదు పెద్దాళ్ళు కూడా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అలాగే తాతయ్య, మేం కూడా రాజాబాబాయ్లాగే బుద్ధిగా ఉంటాం. రేపటి నుంచి రాజాబాబాయ్ కంటే ముందరే లేచి డేట్ క్యాలెండర్ చింపి ఆ రోజు డేట్ పెడతాం. మరి మరి ఏంటో చెప్పండి. మాకు ప్రత్యేక చాక్లెట్లు కావాలి. ఇంత చెప్పినా మీ పట్టుదల వదలరు. నిజంగా లేవురా, మామయ్య కొన్నే తెచ్చాడు. ఇవిగోనర్రా, నేను ఇంకా తెచ్చాను, నా దగ్గర ఉన్నాయి అంటూ కోడలు పద్మ చేతిలో తెల్లటి అమెరికా బొమ్మని ఎత్తుకుని లోపలికొచ్చింది. కారు డ్రైవరు సామాన్లు లోపల పెట్టాడు. రండి బావగారు అంటూ విశాలితో అరిచాడు. ఏమేవ్? కోడలు వియ్యంకుడు గారు, అమెరికా మనవరాలు వచ్చారు. విశాల హడావుడిగా లోపలి నుంచి వచ్చి, ఉండమ్మా లోపలికి రాకు, దిష్టి తీస్తా అంటూ మళ్ళీ లోపలికెళ్ళి పారాణి నీళ్లు తెచ్చి కోడలికి మనవరాలకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. పాపని అత్తగారి చేతికిచ్చి అత్తగారికి మామగారికి పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంది. ఎంత బాగుందిరా విష్ణు నీ కూతురు, తెల్లగా బొద్దుగా అచ్చం అమెరికా బొమ్మలాగే ఉంది అని ముద్దులాడుతూ, నీ పేరేమిటి చిట్టి తల్లి అని అడిగింది విశాల పాపని. చిట్టి తల్లి కాదు నా పేరు, ఇస్సిగ్ అని పలికి ధ అనే గట్టిగా ఒత్తి పలుకుతూ తల కిందికి దించి తల అటు ఇటు తిప్పి దానిమ్మ గింజల్లాంటి చక్కని పలువరుస్తో అంటూ చిలకలా నవ్వేసింది. స్నిగ్ధ అని ఆ పేరు చెప్పిన విధానానికి పిల్లలు పెద్దలు అందరూ పగలబడి నవ్వేశారు. నీ పేరేంటమ్మా అని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకుని ఆ చిన్నారిని ముద్దులతో ముంచేశారు. కోడలు పద్మ బ్యాగ్లోంచి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో చాక్లెట్లు నింపి ప్రత్యేక చాక్లెట్ల డబ్బా కావాలని అన్నాలు తినకుండా తాతగారి మీద అమ్మమ్మ మీద అలిగి దీక్షలు చేపట్టారట కదా, అందుకే మీకందరికీ తలో చాక్లెట్ల డబ్బా తెచ్చాను. ఇవిగో తీసుకోండి. ఏడి పండు అంటే నువ్వేనా అంటూ వాడికి రెండు డబ్బాలిచ్చి ముద్దులాడింది పద్మ. ఆడపడుచుల్ని మరుదుల్ని అందరినీ పేరు పేరున పలకరించింది. ఇల్లంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఈలోగా రాజా పెద్ద పెద్ద బట్టల ప్యాకెట్లతో లోపలికొచ్చాడు. పిల్లలందరికీ తీసుకున్న కొలతల ప్రకారం డ్రెస్సులు కొని తెచ్చాడు. రాజా బాబాయ్, పాపం మాకు బట్టలు తేవడానికి వెళ్ళావా, ఇందాక పాపం నిన్ను రాస్తారోకో అని ఆపేశాం అన్నాడు పండు. అవును, అన్యాయంగా కోట్లు సంపాదించానని తాతయ్యతో చెప్పారట జేబులో నోట్లు చూసి, అందుకే తాతయ్య కంగారుగా ఫోన్ చేశారు డబ్బు జాగ్రత్త అని. పైగా నా మీద ఏబీసీడీ ఎంక్వైరీ పెట్టిస్తానట, అందుకే మీ మీద కోపం వచ్చింది. సారీ బాబాయ్, తెలియకన్నాం. తాతయ్య నిన్ను మెచ్చుకుంటూ నీ గురించి చాలా బాగా చెప్పారు, ఇక నీ అడుగుజాడల్లోనే నడుస్తాం. ఆ రాత్రి అన్నం కలిపి పిల్లలందరికీ తినిపించింది. అందరూ పెట్టినవన్నీ బుద్ధిగా తిన్నారు. ఆ మర్నాడు పిల్లలందరూ లేవగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు డేట్ క్యాలెండర్లో డేట్లు చింపేశారు. రాజాలా బుద్ధిగా త్వరగా స్నానాలు చేసి దేవుడి స్తోత్రాలు చదువుకున్నారు. బుద్ధిగా బోర్నవిటా తాగారు. తాతయ్య లేచాక తాతయ్యకి అమ్మమ్మకి నమస్కారాలు చేశారు. పండు తాతయ్యతో గొప్పగా చెప్పాడు. తాతయ్య చూడు, ఇవాళ నీకంటే కూడా త్వరగా లేచి స్నానాలు చేసేసి దేవునికి దండం పెట్టుకుని బాబాయ్ కన్నా ముందరే బోర్నవిటా కూడా తాగేశాం. అందరం డేట్ కూడా చింపేశాం. నీ షష్ఠపూర్తి పుట్టినరోజు ఇంకా 2 రోజులే ఉంది. ఇవాళ 24వ తారీఖు కాదు, 1 రోజుందని కాదు కాదు 4 రోజులుందని 3 రోజులుందని ఇలా పిల్లలందరూ రాఘవయ్య గారి షష్ఠపూర్తి రోజు పిల్లలందరూ వాళ్ళు చింపిన డేట్స్ ప్రకారం లెక్కలేసి చెప్పారు. రాఘవయ్య గారు ఏంటా అని చూస్తే క్యాలెండర్లోని డేట్ కాగితాలన్నీ కుప్పలుగా పడున్నాయి. మంచి గుణాలు నేర్చుకోవాలని రాజాని ఉదాహరణగా తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్పినందుకు డేట్స్ అందరూ తలొకటి చింపేశారర్రా. ఏకంగా 10 రోజుల కాగితాలన్నీ 1 రోజులో చింపేశారు. తాతయ్య మళ్ళేమో, నీ పుట్టినరోజు త్వరగా వచ్చేయాలని నేను ఒకటి చింపేశా, మరి మళ్ళీ మేము అమెరికా వెళ్ళిపోవాలి కదా, అందుకే చింపేశా. చిన్నారి స్నిగ్ధ మాటలకి అందరూ నవ్వేశారు. మరి నువ్వే కదా తాతయ్య రాజాను చూసి నేర్చుకోవాలన్నావు అన్నాడు పండు. సర్లేండి, రేపటి నుంచి డేట్ ఎవ్వరూ మార్చకండి. రాజా నువ్వు కూడా పొరపాటున చింపావు, ఎవరూ 25వ తేదీ దాకా ఎవ్వరూ చింపకండి. తాతయ్య సరే, డేట్ ఎవరూ చింపం కానీ మరి నీ పుట్టినరోజు నా పుట్టినరోజు 26నే కదా, మరి నువ్వు షష్టిపూర్తి చేసుకుంటున్నావు కదా, నేను షష్టిపూర్తి చేసుకుంటాను తాతయ్య. పండు మాటలకి అందరూ గొల్లును నవ్వారు. నీ మొహం, నీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తాయి, షష్టిపూర్తి 60 ఏళ్ళు నిండాక చేసుకుంటారు. నువ్వు కూడా 60 ఏళ్ళు నిండాక తాతయ్య అవుతావు, అప్పుడు చేసుకుంది గాని అంది విశాలమ్మ. నేను తాతయ్య నవ్వును, నేను పండులాగే ఉంటాను. ఇలా వారం రోజుల పాటు పిల్లల ఆటపాటలు, ముద్దు ముద్దు మాటలు, దీక్షలు, వాళ్ళ చిట్టి చిట్టి కోపాలతో వారం గడిచిపోయింది. షష్టిపూర్తి రోజుకి అల్లుళ్ళు, మిగతా బంధువులు అందరూ వచ్చారు. రాఘవయ్య విశాలమ్మగారుల షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా, పెళ్ళంత వైభవంగా జరిగింది. వాళ్ల మధ్యన పుట్టినరోజు పెళ్ళికొడుకు షేర్వాణీ సూట్తో, మెడలో బంగారు గొలుసు, నుదుట పొడుగ్గా నామంతో కూర్చున్నాడు. పండు షష్టిపూర్తి దంపతులకి అందరూ బట్టలు పెట్టారు. పండుగ కూడా అందరూ డ్రెస్సులు, ఆడుకునే బొమ్మలు ఇచ్చారు. ఇక మర్నాడు విష్ణు, పండు మొత్తానికి తాతయ్యనే అమ్మమ్మని దీక్షల పేరుతో భలే ఆడించావురా అన్నాడు విష్ణు. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది అన్నాడు పండు కాలరెగరేస్తూ. ఈ డైలాగ్ ఏ సినిమాలో వద్దాయన, ఇది మహేష్ బాబుదేనా? కాదు, గాబర్ సింగ్లోని పాన్ కొయ్యాలండి. ముందర వాడి మాట అర్థం కాక తరువాత అర్థమై, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ దా అన్నాడు. అందరూ గొల్లు నవ్వారు వాడు వచ్చిరాని మాటలకి. ఇంట్లో అందరికీ వాడు హీరో అయిపోయాడు. పిల్లల సందడి, తండ్రి షష్టిపూర్తి మహోత్సవం వీడియోలో చిత్రీకరించుకుని తీపి జ్ఞాపకాలతో అమెరికా ప్రయాణమై బయలుదేరుతున్నారు విష్ణు, కోడలు పద్మ, చిన్నారి స్నిగ్ధ. తల్లి విశాలమ్మ కొడుకు, కోడలు, స్నిగ్ధని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాఘవయ్య గారు గంభీరంగా ఉండిపోయారు. అందరూ బాధతో వీడ్కోలు చెప్పారు. పండు, మామయ్య నువ్వెక్కడే ఉండిపో అంటూ ఏడ్చాడు. మళ్ళీ త్వరలో చిన్నమామయ్య పెళ్లికి వస్తాంలే అంటూ విష్ణు పండుని ముద్దు పెట్టుకున్నాడు. విష్ణు అమెరికాలో జరిగే తానా ఉత్సవాల్లో తను చిత్రీకరించిన వీడియో వేసి చూపించాడు అందరికీ. అందరికీ చాలా నచ్చింది. తానా ఆహ్వానం మీద ఇండియా నుంచి ఎంతోమంది కళాకారులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, సినీ నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఎన్నాళ్ళ నుంచో పిల్లల మీద సినిమా తీయాలనుకుంటున్న ప్రఖ్యాత సినీ నిర్మాత మోహనకృష్ణకి ఆ వీడియో ఎంతో నచ్చేసింది. వెంటనే విష్ణు అనుమతితో పండుని హీరోగా పెట్టి పిల్లల రాజ్యం అన్న సినిమాను తీశాడు. ఎంతో విజయవంతమైన ఆ సినిమా ఆస్కార్కి కూడా ఎంపికైంది. ఇప్పుడు అన్ని సినిమాల్లో పండు ముఖ్య పాత్రధారి. పండు లేని సినిమా లేదు. పండు ఉంటే ఆ సినిమా సూపర్ హిట్. పండుకి ఎన్నో అవార్డులు వస్తున్నాయి. పండు ప్రతి అవార్డు ఫంక్షన్కి రాఘవయ్య గారు, విశాలమ్మ హాజరవుతారు. వాడు నా మనవడే అంటూ విశాలమ్మను చూసి మీసం మెలేస్తూ ఉంటారు. కానీ వాడి అల్లరితనానికి మందలించిన రాఘవయ్య గారికి ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే పండు సాధిస్తున్న విజయాలను చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆయన మైండ్ బ్లాక్ అవుతూనే ఉంది. ఇప్పుడు పండు సినిమాల్లో పెద్ద బిజీ హీరో, రాజా అమెరికాలో పెద్ద డాక్టరు. బాగుంది కదండి పిల్లల రాజ్యం అనే కదా. వచ్చేవారం మళ్ళీ కథా కదంబం కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం. ఆగస్ట్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.